अथर्वेदोऽयं भगवदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఈ సాధనా శిబిరంలో నిన్న పొద్దున్న గురువు యొక్క స్పర్శ మీరు ఎలాగా అనుభవించాలి అనేది చెప్పాను నేను. ఆ మానసిక స్థితి, మౌనంగా ఉండేటటువంటి ఆ మానసిక స్థితి, శుక్రగ్రహము తన కక్షలోనే తిరుగుతుంది, అలాగా కోట్ల కోట్ల సంవత్సరాల వరకు అలా తిరుగుతూనే ఉంటాయి. అవి అంటే ఏంటవి, ఎందుకు అలా తిరుగుతున్నాయి, ఆ సూర్యుడి యొక్క శక్తి అనుభవిస్తున్నాయి కనుక, ఆ సూర్యుడి యొక్క శక్తికి లొంగి ఉన్నాయి కనుక. మన సాధన ఉద్దేశ్యం కూడా అదే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పృథ్వీగ్రహం మీదే ఉన్నారు. మీరు ఎగిరినా మళ్ళా తిరిగి ఆ పృథ్వీగ్రహంలోకే పడతారు. మీరు పృథ్వీగ్రహాన్ని విడిచి మీరు ఎక్కడికి వెళ్లలేరు. పృథ్వీగ్రహము ఏ దిశలో, ఏ కోణములో, ఏ విధంగా తిరుగుతోందో మీరు కూడా అలాగే తిరగాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు విపరీత దిశలో తిరుగుతున్నా పృథ్వీ తన కక్షలో తను తిరుగుతూనే ఉంటుంది కదా. అంచేత తెలివైన వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే, పృథ్వీ ఎలా తిరుగుతోందో అలాగే తిరుగుతాను నేను అని నిర్ణయం తీసుకోవటం, దాన్నే పరిక్రమ అంటాం, ప్రదక్షిణ అంటాం. ప్రదక్షిణల యొక్క అర్థం ఏంటి అంటే, ఏదో గుండ్రంగా మీరు తిరిగేసి పాపోహం పాపకర్మాహం అనేదో శ్లోకం చదివేసి నా అంత పాపి ఎవడు లేడు, కానీ అన్ని సుఖాలు నాకే కావాలి, రెండు పదాలకి నాకు అర్థం ఎంతవరకు తెలియలేదు. ఇప్పుడు శ్లోకం చదివేది ఏంటి అంటే, నా అంత పరమ దుర్మార్గుడు లేడు అని. కోరికలేంటి, ఆ పరమ దుర్మార్గుడు లేడు అని ప్రదక్షిణ చేస్తూ అన్ని సుఖాలు నాకే కావాలి. పాపికి సుఖాలు ఎలా వస్తాయి, రావు. కానీ ప్రదక్షిణ చేస్తే సుఖాలు వస్తాయి. కారణం ఏంటి అంటే, ప్రదక్షిణ అంటే ఏమిటి, ప్రకృతి అంతా ఏ డైరెక్షన్ లో వెళ్తుందో మీరు కూడా ఆ డైరెక్షన్ లోనే వెళ్తే సుఖంగానే ఉంటుంది. గాలి వాటానికి తెరచాప ఎత్తితే మీరు కష్టపడక్కర్లేదు తెడ్లు వేయటానికి, ఆ గాలే మిమ్మల్ని తోసేస్తుంది. మీరు గాలి వాటానికి ఎదురకుండా వెళ్తాను, దుఃఖం వస్తుంది. అంచేత పరిక్రమ ఏమిటి, ప్రకృతి యొక్క గాలివాటము, ప్రకృతి యొక్క నియమాలు. దానికి కారణం ఏమిటి అంటే, మంత్రాలను మనం ఉపయోగించుకోము. మనం పరశువేది ఉదాహరణ చెప్పాను కదా, ఉదాహరణ గుర్తుంచుకోండి. స్పర్శ, స్పర్శ ఉంటేనే పరశువేది పనిచేసేది. పరశువేదితో లోహము స్పర్శలోకి వస్తే, కాంటాక్ట్లోకి వస్తే, యోగములోకి వస్తే, సంబంధంలోకి వస్తేనే లోహము బంగారంగా మారుతుంది. ఆ స్పర్శ, ఆ సూర్యకిరణాల యొక్క స్పర్శ మీరు అనుభవించండి, గుర్తించండి దాన్ని. అందుకే మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల శాస్త్రము, యోగ శాస్త్రము. చివరికి ఏం చెప్తాడు, స్మృతి లబ్ధ్వా, నాకు గుర్తొచ్చింది అన్నాడు. మీరు ఇక్కడ కూర్చునున్నారు, కానీ సూర్యుడి యొక్క పరిశ్రమలో, సూర్యకిరణాల యొక్క కౌగిలిలో మీరు ఉన్నారు అని గుర్తించుకోలేకపోతున్నారు. ఉన్నారు, మీరు ఉన్నదే సూర్యకిరణాల్లో. ఈ చుట్టూరా ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా సూర్యకిరణాలతోనే పరివ్యాప్తమైంది. ఆ సూర్యకిరణాలతో పరివ్యాప్తమై ఉన్నది అన్నది మీరు గుర్తించటం లేదు. ఒకసారి అందరూ కళ్ళు మూసేసుకుని ఈ హాల్లో ఉన్నటువంటి స్తంభాలు ఎన్నున్నాయో చెప్పండి చూస్తాను, లెక్క పెట్టకుండా కళ్ళు మూసుకుని. ఇప్పుడు లెక్క పెట్టకండి, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు లెక్క చూసుకున్నాను. అంచేత స్తంభాలు ఉన్నాయని మీకు తెలుసు కదా, మరి ఎదురుకుండా ఉన్నటువంటి స్తంభాల సంఖ్య మీకు తెలియటంలే. ఉన్నాళ్ళ బట్టి క్యాంపుకి వస్తున్నారు, చాలా మంది చాలాసార్లు వచ్చారు ఈ క్యాంపుకి, ఈ షెడ్ లో చాలాసార్లు కూర్చున్నారు, ఇప్పటికీ కొంతమంది లెక్క పెట్టుకుంటున్నారు కౌంట్ తాలక. అర్థమైందా, ఇది తెలియకపోవటం అంటే, దృష్టి లోపం అంటే. మీ కళ్ళ ముందే ఉన్నాయిగా స్తంభాలు, ఏం గుర్తించారు, కళ్ళ ముందు ఉన్నటువంటి ఎదురుకుండా ఉన్నటువంటి స్తంభాలే మీకు గుర్తు లేకపోతే, చుట్టూరా ఉన్నటువంటి ఆ సూర్యకిరణాలను మిమ్మల్ని తన ఉడిలో చేర్చుకుని పోషిస్తున్నాడు ఆ సూర్యుడు. ఈ మొత్తం ఈ గ్రహాలన్నింటినీ కూడా సూర్యుడే కదా మోస్తున్నాడు. ఈ అంతరిక్షంలో, ఈ విశాలమైనటువంటి అంతరిక్షంలో సూర్యుడు ప్రతి గ్రహాన్ని, తల్లి తన బిడ్డను ఎలా ఉడిలో తీసుకుని మోస్తుందో అలాగే మోస్తున్నాడు ఈ గ్రహాన్ని. ఈ గ్రహాలను మోస్తున్నటువంటి ఆ సూర్యుడి యొక్క ఉడిలోనే మనం కూడా ఉన్నాం. గుర్తు రావటం లేదు, అది గుర్తు చేసుకోమని చెప్పాను నేను ఫస్ట్ డే. ఆ స్పర్శ నిరంతరము ఆ భావంలో ఉండండి. ఆ సూర్యుడి యొక్క ఉడిలో ఉన్నాం, ఆ జగత్ సాక్షి యొక్క ఉడిలో ఉన్నాం, ఆ సర్వసమర్థుడైనటువంటి ఉడిలో ఉన్నాం. అది అనుభూతి చెందండి నిరంతరము. కానీ క్లాసు వింటున్నప్పుడు ఆ అనుభూతిలోకి రాకండి. ఈ క్లాసులో నేను చెప్పింది వినండి, క్లాసు అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నిరంతరం ఉంచుకోండి, నిరంతరము. అందుకు మౌనంగా ఉండమనేది. మాట్లాడితే ఏం లాభం మీరు? రెండోది ఏం చెప్పాను నిన్న సాయంత్రం, ఈ మొత్తము శిబిరము వేద విజ్ఞానాన్ని భూమి మీద దింపటానికి, మాటల యొక్క పొరపాట్లవి. భూమి మీద ఉన్నాయి వేదాలు, ప్రకటీకృతం అవుతూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి, అంతే తప్ప భూమి మీద లేకుండా ఉండే వేదాలు ఎప్పుడు కూడా అనంతమై వేదా అనంతమైనటువంటి ఆ వేదాలు దేశకాల పరిస్థితుల బట్టి, అప్పుడున్నటువంటి మానవ సమాజం యొక్క మానసిక స్థితిని బట్టి కొన్ని బహిర్గతం అవుతూ ఉంటాయి, కొన్ని లుప్తం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఒక వ్యక్తి నిద్రలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి మాత్రము మనం అందరము లుప్తమైపోయాం, మెలకుగా ఉంటాం, మళ్ళా వాడికి మనం ప్రత్యక్షం అవుతాం. మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు, వాడు ఎక్కడికి వెళ్ళలేదు. ఏం జరిగింది అక్కడ? చేతనత్వము మారింది. వేదాల యొక్క జ్ఞానాన్ని అంటే పరిపూర్ణతమైనటువంటి సత్యాన్ని, అల్టిమేట్ ట్రూత్, నిత్య నూతన శాశ్వత సనాతన సత్యాలు, ఆ సత్యాలు మారో ఎప్పుడూ కూడా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పునే ఉదయించును, మారదది. ఒకవేళ బైఛాన్స్ సూర్యుడు ఉత్తరాన్ని ఉదయిస్తే ఆ ఉత్తర దిశనే మనం తూర్పు అంటాం కదా. యూనివర్సల్ ట్రూత్స్ ఇలాంటివి వేదాల్లో ఉన్నాయి. ఆ వేద విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి రెండు లోపాలు ఉంటాయని నిన్న చెప్పాను. వేదాంత భాషలో మలము విక్షేపము అని రెండు మాటలు వాడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతాం మనం. మామూలు భాషలో మాట్లాడుకున్నాం దాన్ని, లిమిటేషన్స్. నిన్న ఉదాహరణ నేను చెప్పిన ఉదాహరణనే మళ్ళా రిపీట్ చేసుకుందాం. బ్లాక్ అండ్ వైట్ టీవీ మాత్రమే మీ దగ్గర ఉన్నది, కలర్ ట్రాన్స్మిషన్ అవుతోంది, ప్రోగ్రామ్ కలర్లోనే వస్తోంది, కానీ ఏమవుతోంది, మీకు మాత్రము బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తుంది. లిమిటేషన్, యంత్రం యొక్క లిమిటేషన్, పరికరము యొక్క లిమిటేషన్, యంత్రం యొక్క లిమిటేషన్, దీన్ని మలము అంటాం మనం. లిమిటేషన్ అది, దాన్ని మనం చేయగలిగేదేం లేదు. రెండోదేంటి, విక్షేపము. అక్కడ ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, కానీ మీ దృష్టి దోషం వల్ల లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్నే సర్పరజ్జు భ్రాంతి అని, తాడును చూసి పాము అనుకోవటం అని, చెట్టును చూసి దొంగాడు అనుకోవటం అని ఉదాహరణలు ఇస్తారు వేదాంతంలో. విక్షేపము అక్కడది లేదు, అది ఎక్కడ, కానీ మీ మనస్సులో అది ఉంది కనుక మీకు బయట కూడా అది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో 90 మంది వ్యక్తుల జీవితాలు ఈ విక్షేప దోషానికి గురవుతూ ఉంటాయి. ఒకళ్ళని స్నేహితుడు అనుకుంటూ ఉంటాం, అనుమానిస్తూ ఉంటాం కొంతమందిని, ఇదే జీవితం అయిపోతూ ఉంటుంది. ఇంత చేస్తే అక్కడ ఏం లేదు, మన అనుమానాలే మిగులుతాయి అక్కడ జీవితంలో. దీన్ని పోగొట్టుకోవటం, మన దృష్టి దోషాన్ని సవరించుకోవటం, ఈ రెండు పనులు మనం చేయాలి వేదాల్ని అర్థం చేసుకోవటానికి. వేదాలు తమ స్థాయిలో పరిపూర్ణత చెందినవే, కానీ ఆ వేద విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోవటానికి, ఆ సంపూర్ణత్వాన్ని మీరు అర్థం చేసుకోవటానికి మన యంత్రములో, శరీరములో, మానవ శరీరంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. మన మానసిక స్థాయిలో ఉన్నటువంటి దృష్టి దోషాలను సవరించుకోవాలి. ఇది సవరించుకోవటానికి మనం చేసేటటువంటి ఎక్సర్సైజెస్ ఏం చేస్తున్నాం మనం, పిండాండ బ్రహ్మాండ సమన్వయము అని చెప్తూ ఉంటాం. అణోరణీయాన్ మహతో మహీయాన్, పిండములో ఏమున్నదో బ్రహ్మాండములో అదే ఉన్నది అనేది యూనివర్సల్ ఫార్ములా. పైథాగరస్ దాన్ని ఇంగ్లీష్ లో యాజ్ అబౌవ్ సో బిలో, అంతరిక్షములో ఎలా ఉన్నదో శరీరములో కూడా అలాగే ఉంటుంది, ఈశ్వరుడు మాత్రము మార్పు ఉండదు. అంచేత ఏం చేస్తున్నాం మనం, బయట ఉన్నటువంటి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క ప్రకంపనలను, గ్రహాల యొక్క గతిని మన శరీరంలో దింపుకుంటున్నాం, దాన్ని సూర్య నమస్కారాలు అంటున్నాం. సూర్యుడు యొక్క కిరణాలు, ఏడు రకాల కిరణాలు, చాలా మందికి ఆ ఏడు రకాల కిరణాలు కూడా తెలియవు. ఆ ఏడు రకాల కిరణాలే ఏడు గ్రహాలు. ఆ ఏడు గ్రహాలే మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజులు ఎలా చెప్పుకుంటాం, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఏడు. ఎనిమిదో రోజు ఏమవుతుంది మళ్ళా, మాకు ఇష్టం లేదు సార్ మేము కమ్యూనిస్టులని అని వాళ్ళు ఏవైనా గ్రహాలకి అతీతంగా పేరు పెట్టుకోగలిగారా, మాకు ఇష్టం లేదండి మీ హిందూ ధర్మం మాకు నచ్చదు అంచేత ఈ గ్రహాలకి అతీతంగా వేరే పేర్లు ఏవైనా చైనీస్ కానీ జపనీస్ కానీ రష్యన్స్ కానీ అమెరికన్స్ కానీ మాయన్ సివిలైజేషన్స్ కానీ ఇంకాజు సివిలైజేషన్స్ కానీ కొన్ని వేల వేల సంవత్సరాల తరబడి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి సంస్కృతుల్లో కూడా ఇవే రోజులు, వారాలు ఇవే. మారో ఏం చేస్తాం, ప్రకృతిలో ఉన్నవే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానికి అనుగుణ్యంగా మీ జీవిత విధానాన్ని మార్చుకుంటే సుఖంగా ఉంటారు. దానికి అనుగుణ్యంగా మీ జీవిత విధానాన్ని మార్చుకోకపోతే మానవ జాతి దుఃఖానికి కారణమవుతుంది. సింపుల్ ట్రూత్స్ చెప్పింది ఋషులు. ఒక శ్లోకంలో చెప్పేశారు ఈ మొత్తాన్ని, బ్రహ్మా మురారి త్రిపురాంతకారి భాను శశి భూమిసుతో బృహశ్చ గురుశ్చ శుక్ర శని రాహుకేతవ సర్వే గ్రహ శాంతికరాభవంతు. ఆర్డర్ కూడా మారలేదు ఆ శ్లోకంలో, తమాషాది. బ్రహ్మ మురారి స్త్రిపురాంతకారి, సృష్టి స్థితి లయకాలైనటువంటి శక్తి, సూర్యుడి యొక్క శక్తి, సవితాశక్తి. ఆ సవితాశక్తి ఎలా పనిచేస్తుందట, భాను సండే, శశి మండే, భూమిసుతో ట్యూస్డే, బుధశ్చ విడ్నెస్డే, గురుశ్చ థర్స్డే, శుక్ర ఫ్రైడే, శని సాటర్డే. ఇంతవరకు భౌతిక జగత్తులో పనికొచ్చేటటువంటి గ్రహాలు, భౌతిక జగత్తులో పనికొచ్చేటటువంటి గ్రహాలు కాబట్టి ఆ ఏడు గ్రహాలు మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈ ఏడు రోజులు తప్ప ఎనిమిదో రోజు ఎక్కడుంది ప్రపంచంలో చూపించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, మీరు స్విట్జర్లాండ్ వెళ్ళిపోండి, అరేబియా వెళ్ళిపోండి, ఇరాన్ వెళ్ళిపోండి, ఇరాక్ వెళ్ళిపోండి, ఎర్త్క్వేక్లు వస్తే రావచ్చు కాక, ఏమైనా వస్తే రావచ్చు కాక, కానీ ఈ రోజులు మారవు, ఈ ఏడు గ్రహాలు మారవు. కానీ మన భారతీయ ఋషి పరంపర ఇంకో రెండు గ్రహాలను చెప్పింది, రాహు కేతు ఛాయాగ్రహాలని చెప్పింది. వాటిని బయట లేవు అవి, వాటి యొక్క నీడ మాత్రమే ఉన్నది. మూలాధారం కింద ఉన్నటువంటిది రాహు, మూలాధారం పై నుంచి మెల్లిగా పైకెక్కుతో శిరస్సు మీదకి వెళ్ళిపోయేటటువంటిది కేతు. ఈ రెండు గ్రహాలని కూడా మనం ఉపయోగించుకుంటే, అంటే రాహు కేతువుకి మధ్య కనుక మనం ఈ గ్రహాలను పెట్టుకోగలిగితే, సర్వే గ్రహాః శాంతికరా భవంతు, ఈ గ్రహాలన్నీ కూడా మీకు శాంతిని ఇస్తాయని ఒక్క శ్లోకంలో సృష్టిలో ఉన్నటువంటి ఆర్డర్ ని, సృష్టిలో ఉన్నటువంటి వ్యవస్థని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ల దర్శనం ఎంత పటిష్టమైనదో, అర్థమవుతోంది కదా, దాన్ని ఉపయోగించుకుందాం మనం ఈ 4-5 రోజుల్లో, ఇక్కడ ఉన్న 4-5 రోజుల్లో దాన్ని ఉపయోగించుకోవటానికి. మీరు చేయవలసినటువంటి విధానం ఏంటి, ఆ గ్రహాలకి అనుకూలంగా మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలను ఆసిలేట్ చేయించటం, వైబ్రేట్ చేయించటం. దానికి సూర్య నమస్కారాలు ఉపయోగించుకుంటున్నాం మనం పొద్దున్న చేసింది. ఇప్పుడు మీకు అర్థం ఏంటుంది, శరీరంలో ఉన్నటువంటి విభిన్న స్థలాలలో విభిన్న గ్రహాల యొక్క ప్రకంపనలు మనకి లభిస్తూ ఉంటాయి. వాటిని ఎలాగ మనం లొంగదీసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాను నేను మీకు పొద్దున్న సూర్య నమస్కారాల భాషలో. ఇది మల విక్షేపాలను పోగొడుతుంది, అందుకు ఇదంతా మీకు చెప్పుకొస్తున్నది. ఈ సూర్య నమస్కారాలు కనుక మనం చేసుకుంటూ ఉంటే మన ఈ యంత్రం ఉందే, శరీరం ఉందే, ఈ శరీరం యొక్క లిమిటులు దాటుతాయి. లిమిటులు దాటితే ఏమవుతుంది, 8 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. ఆ 8 రకాలైనటువంటి సిద్ధులు కూడా మీకు చేతిలో ఉంటాయి. ఏమీ చేయక్కర్లే ఆ సిద్ధుల కోసం ఈ సూర్య నమస్కారాలను ఇవాళ పొద్దున్న చెప్పినట్టు చేసుకోవాలి. మీరు చివరికి ఆ సూర్యుడికి మీరు శరణాగతి పొందాలి. నేను ఎక్సర్సైజ్ లాగా చేస్తాను అంటే ఎక్సర్సైజ్ లాగే ఫలితాలు వస్తాయి, శారీరకమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. దానితో పాటు ఇవాళ పొద్దున్న చెప్పినటువంటి కిరణాలను, ఇవాళ పొద్దున్న చెప్పినటువంటి భావాలను, ఇవాళ చెప్పిన పొద్దున్న చెప్పినటువంటి గ్రహాలను గ్రహించగలిగితే మీరు వాటిని మీరు నిగ్రహించగలుగుతారు, కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇది మలాన్ని పోగొట్టుకోవటానికి, లిమిటేషన్స్ పోగొట్టుకోవటానికి, శరీరాన్ని అఖండమైనటువంటి శరీరాన్ని గా మార్చుకోవటానికి హనుమంతుడు సూర్యుడి దగ్గర నుంచి ఈ విధానాన్నే నేర్చుకుని అతి చిన్న శరీరము అతి పెద్ద శరీరము ఎలా అయినా మార్చుకోగలిగేవాడు. రకరకాల సిద్ధులన్నీ కూడా ఈ సూర్య నమస్కారాలతోనే వస్తాయి మీకు. ఇంచేత ఈ సూర్య నమస్కారాలని కనీసం రోజుకి 12 వేసుకోగలిగే స్థితికి మీరు ఎదగాలి. గబగబగబ చేసేస్తారు. మేము గంటకి 70 సార్లు సూర్య నమస్కారాలు చేశామని చెప్పేవాళ్ళని నాకు తెలుసు. ఏమవాలి దాన్ని మీరు 70 సార్లు కాదు, 7000 సార్లు వేయండి. శరీరాన్ని ఉంచితే ఏం లాభం, దాంతో పాటు ఆ గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలిగితే ఎక్కువ లాభం ఉంటుంది. కనుక తొందరగా వేయకండి, ఆ పొజిషన్స్ ని కరెక్ట్ గా పెట్టుకోండి. శరీరం కరెక్ట్ పోజులోకి రావాలి. చాలా మందికి రావటం లేదు. నేను అసలు మీరు వేసిన మాత్రం పోజు కూడా వేయలేను, అంచేత నేను వేయగలనని అనుకోకండి. కానీ పొజిషన్స్ తెలుసు కదా, అంచేత ఆ పొజిషన్స్ కరెక్ట్ గా రావటానికి నేర్చుకోండి. ఈ 5 రోజుల్లో ఇంకొక 3 రోజులు ఉంది కదా, అంచేత సాయంత్రం కూడా మళ్ళా ఒకసారి వేద్దాం. అక్కడ కావాల్సింది ఏంటి అంటే ఎక్స్పర్టైజ్. యోగ కర్మసు కౌశలం, పొజిషన్స్ కరెక్ట్ గా రావాలి. ఏజ్తో నిమిత్తం లేదు, అనేక సార్లు చెప్పాను నేను. చిన్నపిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వాళ్ళు కూడా మొదలెట్టుకోవచ్చు. సూర్యుడు యొక్క శక్తి అలాంటిదే, ఆ శరీరాన్ని వాడే లొంగదీస్తాడు. లొంగదీయనిస్తే మీరు మలము పోతుంది, విక్షేపము. దృష్టిని కరెక్ట్ చేసుకోవటానికి దత్త ప్రదక్షిణలు చేస్తాం మనం. మన అవగాహన కరెక్ట్ గా ఉండదు జీవితంలో. మనం ఊహించుకునేటటువంటివి, మనం అర్థం చేసుకునేటటువంటి విషయాలు మన అల్పజ్ఞత్వము, మన అల్ప సామర్థ్యము, మన లిమిటెడ్ ఓరియంటేషన్ లో ఉంటాయి. కానీ మన దృష్టి ఎలా ఉండాలి, గురువు యొక్క దృష్టి మనదవ్వాలి. సర్వజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఆలోచించగలడు, సర్వసమర్థుడైనటువంటి వాడు ఎలా ఆలోచించగలడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు, సర్వాంతర్యామి అయినటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు తెలియదు మనకి. వాడు ఎలా ఆలోచిస్తాడో తెలిసింది అంటే అర్థం ఏంటి, మీరు సర్వజ్ఞుడు అయిపోయినట్టే, మీరు సర్వాంతర్యామి అయిపోయినట్టే, మీరు సర్వసమర్థుడు అయిపోయినట్టే. అంచేత ఏం చేయాలి మనం, నాకు తెలియదు, నువ్వు నా బదులు వచ్చేయి, నా బదులు నువ్వు ఆలోచించు, నేను వదిలేస్తున్నాను నీ మీద మొత్తం భారం. అందుకే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చింది చేయినాయన, నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పాను, అన్ని రకాల విధానాలు నీకు తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పాను అంటే నాకు అర్థమైందన్నాడు శ్రీకృష్ణుడితో అర్జునుడు. అర్థమైంది నువ్వు చెప్పిందంతా కూడా, గుర్తొచ్చింది నాకు స్మృతిర్లబ్ధ. కానీ నా ఇష్టం వచ్చింది చేస్తానలే. ఏమన్నాడు? కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పింది నేను చేస్తా. నాకు అర్థం అవుతే అర్థమై ఉండొచ్చు కాక, కానీ నాలో ఇంకా సర్వాంతర్యామిత్వం రాలేదు, నాలో ఇంకా సర్వసమర్థత రాలేదు, నాలో ఇంకా సర్వజ్ఞత్వం రాలేదు. కనుక నా మనస్సును నేను పక్కన పెడుతున్నాను, నా వాక్కును నేను పక్కన పెడుతున్నాను, నా ఆచరణను నేను పక్కన పెడుతున్నాను. పెట్టి ఏం చేస్తున్నాను? నీ యొక్క సర్వజ్ఞత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను, నీ యొక్క సర్వవ్యాపకత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను, నీ యొక్క సర్వసమర్థతను నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి ఉదాత్తమైనటువంటి స్థాయి, కరిష్యే వచనం తవ అనేటువంటి స్థాయి, సంపూర్ణ శరణాగత స్థాయి దత్త ప్రదక్షిణలు. దాన్ని ఎక్సర్సైజ్ కింద మార్చిస్తున్నారు. మీరు మార్చకండి, ఆ భావన అర్థం చేసుకోండి. నిన్ను చేయించాను మీ చేత నేను. ఆ చేయించిన దాని వెనకాతల నాలుగు స్థితులు ఉంటాయి. ఆ నాలుగు స్థితులు మీకు అర్థమయ్యేటట్టు చేయటానికి నాలుగు రకాలైనటువంటి మంత్రాలను నేను మీకు కలిపాను. అందులో ఒకటి సరస్వతి సూక్తం కలిపాను. ఎందుకు కలిపాను? ప్రజ్ఞ, విజ్డమ్, ఋతుంభర ప్రజ్ఞ మనలో ఉంటే కానీ సమర్పణ చేయలేం మనం. తర్వాత పురుష సూక్తం కలిపాను. ఇంచేత ఎంత మీకు జ్ఞానము ఉన్నా యజ్ఞమయమైనటువంటి ప్రవృత్తి లేకపోతే, త్యాగశీలత లేకపోతే, ఇతరులకి సహాయపడాలనేటటువంటి ఆలోచన మీలో ఉండకపోతే మొత్తము ఆ జ్ఞానము దుర్పయోగం అవుతుంది. పురుష సూక్తము ప్రకృతిలో జరిగేటటువంటి ఐదు రకాలైనటువంటి యజ్ఞాలను వివరిస్తుంది. అంచేత ఆ దత్త ప్రదక్షిణతో పాటు సరస్వతి సూక్తము తర్వాత పురుష సూక్తాన్ని కలిపాం. దీని తర్వాత ఏం కలిపాం? ఒక శ్లోకాన్ని కలిపాం ఇక్కడ ప్రదక్షిణ మంత్రాన్ని. దాన్ని కూడా మీరు యాంత్రికంగానే ఉచ్చారణ చేస్తున్నారు. దృష్టి దోషాన్ని పోవటానికి కావలసినటువంటి మంత్రము అన్నది మళ్ళా మర్చిపోతున్నారు మీరు. నిన్ననే చెప్పాను కదా, ఆ గాయత్రి మంత్రాన్ని శ్రీరామ్ శర్మ ఆచార్య ఉపయోగించుకున్నాడు, దయానంద సరస్వతి ఉపయోగించుకున్నాడు, విశ్వామిత్రుడు ఉపయోగించుకున్నాడు, వశిష్ఠుల వారు ఉపయోగించుకున్నారు, మనం ఉపయోగించుకుంటున్నాం. తేడా ఎక్కడొస్తోంది? దృష్టి స్థాయి భేదం వస్తోంది. ఆ స్థాయి వెళ్లటానికి దత్త ప్రదక్షిణలోని మంత్రం ఉపయోగపడుతుంది. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢాం. ఈ కోరిక నిరంతరము, ఈ కోరిక మీ మనసులో ఉండాలి. ఆ శ్లోకాన్ని చదవటం కాదు, ఆ శ్లోకం వెనకాతనున్నటువంటి భావన ఏంటి? ఆ భావన నమస్తే దండం పెడుతున్నాను అంటే అర్థం ఏంటి? ఇంకా నా జ్ఞానేంద్రియాలు నేను ఉపయోగించుకోను, నా కర్మేంద్రియాలు నేను ఉపయోగించుకోను అని అర్థం. ఇచ్చేయండి ఆ గురువుకి మీ ఐదు జ్ఞానేంద్రియాలను, ఈ ఐదు కర్మేంద్రియాలను ఇచ్చేయండి గురువుకి. ఇచ్చేసాక వాడు ఏం చేస్తాడో మీకు అనవసరం. పక్కనే పెట్టుకుంటాడో ఉపయోగించుకుంటాడో మీకు అనవసరం. అది నమస్తే ఎవరికి సమర్పణ? యోగులలో రాజు అయినటువంటి యోగి రాజేంద్ర. యోగము అనేటటువంటి పదాన్ని కూడా అర్థం చేసుకోండి. చాలాసార్లు నేను చెప్పినా మళ్లీ మళ్లీ వినాలి మీరు. అది యోగము అనేటటువంటి పదము ప్రాచీన ఋషులు కేవలము సూర్యకిరణ విజ్ఞానానికే వాడేవారు. ఇంకో విజ్ఞానము లేదు భారతదేశంలో. యోగులు ఎవరైనా యోగ శాస్త్రము అనేటటువంటి పదం వాడితే సూర్యకిరణ విజ్ఞానానికే వాడేవారు. మీకు అనేక సార్లు చెప్పాను, రామాయణం అంతా కూడా సూర్యకిరణ విజ్ఞానమే అని, మహాభారతం అంతా కూడా సూర్యకిరణ విజ్ఞానమే అని. యోగులు చూపించేటటువంటి చమత్కారాలన్నీ కూడా సూర్యకిరణ సంయోగాలతో వచ్చేదే. అలాంటి యోగులలో రాజైనటువంటి వాడికి మీరు సమర్పణ చేసుకుంటున్నారు. సాధారణ వ్యక్తికి మీరు సమర్పణ చేసుకోవటం లేదు. మీ అదృష్టం చూసుకోండి, ఎలాంటి గురువుని మీరు పొందారో. సర్వజ్ఞుడైనటువంటి గురువు, సర్వాంతర్యామి అయినటువంటి గురువు, సర్వసమర్థుడైనటువంటి గురువుని మీరు పొందారు. నమస్తే యోగి రాజేంద్ర, ఎవడు ఆయన? దత్తాత్రేయ దయానిధి. దత్తాత్రేయుడు వారు ఎదురుకుండా ఉన్నటువంటి బొమ్మ ఆయన్ని సింబలైజ్ చేస్తుంది. ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారో నాకు చాలా ఆనందం ఇస్తుంది. ప్రశ్నలు అడిగిన వాళ్ళు అంత బాగా చూస్తున్నారా అని కొందరు అడుగుతారు. ఇటువైపు ఆయుధాలు అటు వెళ్ళాయి, ఇటువైపు ఆయుధాలు ఇటు వెళ్ళాయి అని నాకు ఆనందం. కనీసం స్తంభాలు లెక్క తెలియని మనం కనీసం ఆయుధాన్ని గుర్తించాం కదా. ఆయుధాలు ఈ చేతిలోవి ఆ చేతిలోకి వెళ్ళాయి, ఆ చేతిలోవి ఈ చేతిలోకి వచ్చాయని. కుడి చేత్తో పెన్ను పెట్టుకు రాస్తూ ఉంటాం అందరం కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు, కానీ అప్పుడప్పుడు ఎడం చేతిలో కూడా పెన్ను పెట్టుకుంటారేమో అని నా అనుమానం. కుడి చేత్తో రాసేవాళ్ళు కాదా? మనం ఇల్లు పెట్టుకున్నాం కుడి చేత్తోనే పెట్టుకోవాలి కదా. ఆయన బిగుసుకుపోయాడా? ఆయన కాంక్రీట్ ఇమేజా? ఆయుధాలు మార్చుకోకూడదా చేతుల్లో అన్న కామన్ సెన్స్ ఎందుకు రాదు? అది పెద్ద ప్రశ్న, చెప్పదంటూ ప్రశ్న, తెలివి మీరినటువంటి ప్రశ్న. ఆయుధాలు ఆయనవి కదా. ఆయన కుడి చేత్తో పట్టుకుంటాడా ఎడం చేత్తో పట్టుకుంటే అతి తెలివి ఎలా ఉంటుందో చూడండి. కానీ అబ్జర్వ్ చేశారు, నాకు ఆనందం. కానీ నేను ఎందుకు ఇలా చెప్పానంటే మీరు అడిగిన వాడిని అలా జవాబు చెప్తేనే వాళ్ళు నోరు మూస్తారు, లేకపోతే వాళ్ళు అతి తెలివి, మేము ఎంత తెలివైన వాళ్ళమో అంటారు. అందుకని ఇలాంటివి అసలు ప్రశ్నలు కావు అవి. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు ఆయన అని అడుగుంటే నేను చాలా ఆనందించుండేవాడిని. ఆ ఆయుధాల యొక్క ఉపయోగం ఏమిటి? అది కదా ఇంపార్టెంట్. కుడి చేత్తో రాస్తావా ఎడం చేత్తో రాస్తావా? గొడుగు మనం పట్టుకుని కుడి చేత్తో వెళ్తూ ఉంటాం చాలా మంది, కానీ మనమే చాలాసార్లు ఎడం చేత్తో కూడా గొడుగు పట్టుకుంటాం. కొంపలు అండుకుపోయాయి. నేను ఫోటో చూశాను ఆయనది, ఆయన కుడి చేత్తో గొడుగు పట్టుకున్నాడు. ఈయన ఇంకో దత్తాత్రేయుడే ఉంటాడు ఆయన అన్న కదా. సరే, అది ఉత్తరం ఎందుకు చెప్పాను అంటే అలాంటి గందరగోళాల్లో మీరు పడకండి. ఆయుధాలు ఎక్కడున్నాయి అన్నది కాదు మీరు చూడాల్సింది. ఆయుధాలు ఆయన ఉపయోగించుకోగలడా, ఆయనకు ఉపయోగించుకోవటం చేత వచ్చునా అన్నదే ఆలోచించండి మీరు. ఇంతకీ ఏంటి దత్తాత్రేయ దయానిధే? ఎవడో ఆ దత్తాత్రేయుడు? యోగిరాజు. యోగిరాజు అంటే సూర్యకిరణ విజ్ఞానాలు తెలుసున్న వాళ్ళల్లో ఉత్తముడు. సూర్యకిరణాలు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు మూడు రకాలుగా ఉపయోగించుకుంటారు వాళ్ళు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్ని. సూర్యకిరణాలు అని చెప్తూ మళ్ళా ఈ చంద్రుడు అగ్ని ఎందుకు మనం తెచ్చుకున్నామని గాభరా పడకండి. చంద్రకిరణాలు రిఫ్లెక్టెడ్ సన్ రైజే. చంద్రుడి కిరణాలు వేరుగా ఎక్కడి నుంచి ఏం రావు, సూర్యుడి యొక్క కిరణాలే. కానీ ఎటువంటి కిరణాలు? రిఫ్లెక్ట్ అయినవి. సూర్యుడిలోంచి చంద్రుడిలోకి వెళ్తాయి, చంద్రుడిలోంచి అవి మనకి మళ్ళా తిరిగి వస్తాయి. అంచేత సూర్యుడిలోకి వైపు అద్దం పెడితే అద్దంలో సూర్యకిరణాలు పడి మళ్ళా తిరిగి ఆ సూర్యకిరణాలే వస్తాయి. కానీ సూర్యకిరణాలలో దోషం ఏర్పడుతుంది స్వల్పంగా, అద్దంలో ఉన్నటువంటి దోషం, రిఫ్లెక్షన్ లో వచ్చేటటువంటి దోషం. అలాంటి 16 రకాల దోషాలు ఏర్పడతాయి సూర్యకిరణాలకి. వాటినే మీకు దక్ష ప్రదక్షిణాలు చెప్తున్నప్పుడు సూర్యుడు నుంచి చంద్రుడిలోకి వచ్చేటటువంటి కళలు అని చెప్తున్నాను నేను మీకు. నిన్న చెప్పాను, నేను రిపీటెడ్ గా మీ చేత చెప్పించాను. కారణం అది, ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క రకమైనటువంటి దృష్టికోణం మారుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి చంద్రుడికి వచ్చేటటువంటి కోణాలు 14 కోణాలు ఏర్పడతాయి. ఆ 14 కోణాలు ప్రథమ నుంచి చతుర్దశి వరకు 14 కోణాలు 14 లోకాలను సృష్టిస్తాయి, చతుర్దశ భవనాలను సృష్టిస్తాయి ఆ సూర్యకిరణాలు. చంద్రుడు సూర్యుడు యొక్క కలియుకతో ఈ దోషాలు లేనటువంటి స్థితి 2 రోజులే వస్తుంది మీకు. పరిపూర్ణమైనటువంటి స్థితి పూజలు చేసుకోమని చెప్తాం. ఆ రోజు చాలా మంచివి అని చెప్పటానికి కారణం ఏంటి అంటే దృష్టి దోషం ఉండదు ఆ రోజు. యాంగిల్ ఆఫ్ విజన్ మారదు, దృష్టికోణం మారదు. సూర్యుడు చంద్రుడు కలిసిపోయినా ఉంటారు అమావాస్య నాడు లాగా, లేకపోతే సూర్యుడు చంద్రుడు కంప్లీట్ గా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటారు పూర్ణిమ నాడు. దీంట్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి అగ్నిని ఉపయోగించుకోగలుగుతాడు. అమావాస్య పూర్ణిమలను పూర్తిగా అర్థము చేసుకుని ఉపయోగించుకోగలిగినటువంటి వ్యక్తి చిదగ్నికుండ సంభూత. చిత్ అనేది సూర్యుడు చంద్రుడికి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని యోగ శాస్త్రంలో చిత్ అని పిలుస్తాం. మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ పదాన్ని నెమరేసుకోండి. ఈ యోగ విద్యను మళ్లీ మళ్లీ చెప్పలేమేమో అని నాకు అనుమానం. చాలా తక్కువ టైం ఉంది, రిపీట్ చేసేటువంటి టైం నాకుండదు. ఈ క్లాసులు అయిపోయిన తర్వాత మిగతా క్లాసుల్లో ఈ ఫండమెంటల్స్ చెప్పే అంత టైం ఉండకపోవచ్చు. అప్పుడున్న పరిస్థితుల్లో మీరంత దగ్గరికి రాలేకపోవచ్చు. అంచేత ఈ విషయాలను కొన్ని ఫండమెంటల్స్ చాలా తీవ్రంగా మనసులోకి దాచి చేసుకోండి, మీరు అంకితం చేసుకోండి. లాభం ఏంటంటే కనీసం మీరు ఉపయోగించుకోకపోయినా పక్క వాళ్ళకి చెప్పొచ్చు మీరు. అంచేత సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని చిత్ అంటాం మనం. కాన్షియస్నెస్, చేతనత్వం, 14 రకాల చేతనత్వాలు, అమావాస్య చేతనత్వము, పూర్ణిమ చేతనత్వము, 14+2 మొత్తం ఎన్నయ్యాయి 16. ఈ 16 గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నవాళ్లనే జగద్గురువు అనగలము. జగద్గురువు అనేవాడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇందాక ఇంజనీర్ ఎవడైనా కావచ్చు, డాక్టర్ ఎవడైనా కావచ్చు. ఎవడు కావచ్చు డాక్టర్? అవిద్య తెలుసుకున్నవాడు. అలాగే చంద్రుడు యొక్క ఈ 16 కళలు, చంద్రుడు యొక్క అంటాం కూడా చాలా తప్పు, సూర్యుడు చంద్రుడు యొక్క కోణాలవి. అంచేత చంద్రుడితో మాత్రమే సరిపోదది, సూర్యుడు చంద్రుడు కలిసి ఏర్పడేటువంటి కోణాలు అవి. మానవ శరీరంలో అద్భుతంగా ఏర్పరిచాడు భగవంతుడు ఎడమ కన్ను, కుడి కన్ను, ఇడానాడి, పింగళానాడి, మీ దృష్టి కోణాలు. ఇది ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే తర్వాత శ్రీచక్ర నిర్మాణం ఎలా జరిగింది అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం మనం. శ్రీచక్రము నిర్మించిన తర్వాత మానవ శరీరం నిర్మించబడలే. మానవ శరీరాన్ని చూసి ఋషులు శ్రీచక్రాన్ని నిర్మించారు. మనం ఎప్పుడు తల కిందకు వెళ్తాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను నేను. శ్రీచక్రోపాసన, జగద్గురు పాదుకా స్థానంలో ఏదో పుస్తకానికి, జగద్గురు పాదుకా స్థానంలో గురు పాదుకా స్థానం దాని గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు. పంచవర్ణ శుచి విచిత్ర విశుద్ధ తత్వ విచారిణం చంద్ర సూర్య చిత్ అగ్నిమండల. చంద్రుడు సూర్యుడికి మధ్య ఉండేటటువంటి కోణాలు అగ్నిమండలాన్ని ఏర్పరుస్తాయి. ఘన చిన్మయం చిత్ కళా పరిపూర్ణ మంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవహి మానసాంతో భావయే గురు పాదుకా. అంచేత బయట ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు తిథి మారుతూ ఉంటే నీ కళ్ళల్లో ఉన్నటువంటి తిథులు మారుతూ ఉంటాయి, కోణాలు మారుతూ ఉంటాయి. 14 రకాలైనటువంటి కోణాలు మారుతూ ఉంటాయి. 9 గ్రహాలు, 9 రకాలుగా వాటిని మారుస్తూ ఉంటాం. 5 ఇంద్రియాలు, 4 అంతఃకరణాలు, 4 రకరకాల కోణాలవి. ఆ కోణాలు మొత్తము కలిపి 43 రకాల కోణాలు ఏర్పడుతూ ఉంటాయి, త్రికోణాలు. ఆ 43 రకాలైనటువంటి కోణాలు మీ శరీరంలో ఏర్పడి ఉన్నాయి కనుకనే శ్రీయంత్రములో, శ్రీచక్రములో మీకు 43 కోణాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రీచక్రాన్ని చూడకండి మీరు, మీ శరీరాన్ని చూసుకుని శ్రీచక్రం వైపుకు వెళ్తే చాలా అవగాహన వస్తుంది. కానీ నేను చెప్పినటువంటి అవగాహన గుర్తుంచుకోండి, సూర్యుడు చంద్రుణ్ణి ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మర్చిపోయాం మనం వాటిని, తిథులు మనం మర్చిపోయాం. డేస్ అవుతే గుర్తున్నాయి, గ్రహాలు అవుతే గుర్తున్నాయి మనకి, కానీ పంచాంగం మర్చిపోయాం మనం. తిథి వార నక్షత్రాలు ఉపయోగించుకునేటటువంటి విద్య పంచాంగం. ఇంకో రెండున్నాయి, తిథి వార నక్షత్రాలతో పాటు యోగము కరణము, ఇవి 5. పంచసూక్తాలు అనే పుస్తకం ఇక్కడ ఉన్నట్టుంది, తీసుకొచ్చినట్టున్నారు, ప్రింట్ చేశాం, చీరాలలో తీసుకున్నాను ఆ క్లాసులో. తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఎలా ఉపయోగించుకోవాలో అందులో చెప్పబడి ఉంది. కాస్త జాగ్రత్తగా చదవండి ఐదు సూక్తాలను. అంచేత సూర్యుడు చంద్రుడు మధ్య ఇవాళ షష్ఠి అనుకుంటా తిథి కదా, నిన్న పంచమి అవుతే శంకర జయంతి అవుతే ఇవాళ షష్ఠి అయి ఉంటుంది తిథి. దత్త ప్రదక్షిణాలలో షష్ఠి తిథికి ఏమని చెప్పుకున్నాం మనం, మహావజ్రేశ్వరి. వజ్రము అంటే ఏం చెప్పాను నేను నీకు, వెన్నుపూస అని. ఆరు చక్రాలు పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి రోజు ఈ రోజు షట్చక్రాలు. అంచేత ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా షష్ఠి నాడే పుట్టాడంటాం, కార్తికేయుడు అంటాం. రకరకాలుగా సైన్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అర్థమవుతే సుబ్రహ్మణ్య స్వామి అన్నా ఒకటే, మహావజ్రేశ్వరి అన్నా ఒకటే, కార్తికేయుడు అన్నా ఒకటే. ఇది ఎందుకు చెప్తున్నాను, ఆ కోణాన్ని కనుక మీరు సెట్ చేసుకుంటే, షష్ఠి అనేటటువంటి కోణాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు మీరు చర్చించుకోవాలి అని అర్థం చేసుకోగలిగితే, దధీచి అనేటటువంటి మహర్షి యొక్క జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఏం చేశాడు దధీచి, దేవతలు ఒకసారి వచ్చి తమ అస్త్రాలన్నీ ఆయన దగ్గర పెట్టేట. ఎంతసేపని పాప ఆయన కాపలాగేస్తాడు, ఇందాక అలాగే ప్రశ్నే చేతిలో పెట్టారట దధీచి మహర్షికి వాళ్ళ అస్త్రాలన్నీ చేతిలోనే పెట్టుకుని ఉంటాడా ఏంటి ఎంతసేపు కాపలా కాయమంటే, ఎక్కడ పెట్టుకోవాలి చేతగాలేట. రూమ్ లో అక్కడ పెట్టుకోవాలి అంటే దొంగలు ఎత్తుకుపోతాడేమో అని భయం. నాకు చాలా అనుభవం అది, 50లో రూమ్ లో ఏదో పెట్టుకున్నారంటే నాకు భయమే అది ఉంటుందో ఉండదో అని. దధీచి లాంటి బ్రెయిన్ నాకు లేదు. ఇప్పుడు ఈ కథ మీకు చెప్తూ ఉంటే నాకు అర్థమైంది, ఆ పని నేను చేసి ఉంటే బాగుండేదని. ఏం చేశాడో తెలుసా, దేవతల అస్త్రాలన్నిటికీ కూడా కాపలా కాయటం ఎక్కడ నేను ఈ వ్యవస్థ అంతా పెడతానని చెప్పి వాటిని నూరేసి తాగేసేట. ఆ దేవతల అస్త్రాలన్నీ నూరేశాడు, నూరేసి తాగేశాడు. ఇంకా గొడవ లేదుగా, తన శరీరంలో ఉందా అక్కడ గొడవ ఉంది, ఇంకా పో అవి. తన సమాధిలో కూర్చున్నాడు, తన తపస్సు చేసుకుంటున్నాడు. దేవతలు రెండు మూడు రోజుల తర్వాత వచ్చారు. దేవతలకి రెండు మూడు రోజులు అంటే ఇక్కడ కొన్ని యుగాలు గడిచిపోతాయి మనకి టైం స్కేల్లో. అంటే దేవతలు పాపం తొందరగానే వచ్చారు రెండు మూడు రోజుల్లోనే. కానీ దధీచి గారి లోపల గడ్డం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయి సాధనలో నిమగ్నమై ఉన్నాడు, సమాధిలో నిమగ్నమై ఉన్నాడు. వచ్చి ఏవి మా అస్త్రాలు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు, లోపల ఉన్నాయి, అంతా శరీరం లోపల ఉన్నాయి, తీసుకోండి అన్నాడు. అప్పుడు దధీచి యొక్క వెన్నుపూసను తీసుకుని మహావజ్రము, ఇంద్రుడు తన వజ్రాన్ని తయారు చేసుకున్నాడు అని ఒక కథ. ఆ కథలో ఇప్పుడు నేను చెప్తున్న సూర్యుడు చంద్రుడు యొక్క కోణాల గురించి వివరణ ఉంది. ఆరు రకాలైనటువంటి కోణాలు షష్ఠి నాడు ఏర్పడతాయి, ఒకటి నుంచి ఆరు వరకు. ఇలాగా మీరు కనుక అర్థం చేసుకుంటే, ఈ ఆరు అనేది ఎందుకు చెప్పాను అంటే, శ్రీచక్ర నిర్మాణానికి కూడా ఈ ఆరు కోణాలు ఉన్నటువంటి యంత్రము తెలిసింది కదా. పైనకి మొహం ఉన్నటువంటి ఒక త్రిభుజము, కిందకి మొహం ఉన్నటువంటి ఒక త్రిభుజము, ఊర్ధముఖ త్రిభుజము, అధోముఖ త్రిభుజము. అర్థమైందా, లేకపోతే గీస్ చూపించండి ఎవరైనా అర్థం ఉండకపోతే. మీరే మాస్టర్ నాగమల్లేశ్వరరావు గారు, ఒక కాగితం మీద గీసి చూపించండి. అది ఆవిడ గీసిని చూపించండి. బ్లాక్ బోర్డ్ అంటే హాయ్ వస్తుంది. మీరు బ్లాక్ చాక్ పీస్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతేంటే మా మహావజ్రేశ్వరి అనేది బుద్ధుడి యొక్క మహాయానము, వజ్రయానము అని రెండు మార్గాలు ఉన్నాయి బుద్ధుడి యొక్క సాధనలో. అన్నీ ఒకటే అయిపోతాయి కలిసిమెలిసి మీకు అర్థం చేసుకోగలిగితే. చేత దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. దాని తర్వాత దత్త ప్రవేక్షణ స్టార్ట్ చేద్దాం. ఈ యంత్రం చూసుకోండి, ఈ యంత్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఇవాళ నుంచి. అందుకు ఈ యంత్రం మీద దృష్టి పెట్టేది. దీన్నే ఆజ్ఞాచక్రం యొక్క సంకేతము అని కూడా అంటాం. సుబ్రహ్మణ్య స్వామి సంకేతం అని కూడా అంటాం, కార్తికేయుడి యొక్క యంత్రం అని కూడా అంటాం, విష్ణువు యొక్క యంత్రం అని కూడా అంటాం, మీ ఇష్టం పేర్లు ఏవైనా పెట్టుకోండి. కానీ ఆ యంత్రంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, సూర్యుడు చంద్రుడికి మధ్య ఏర్పడేటువంటి ఆరో రోజు ఏర్పడేటువంటి కిరణము కోణము, సూర్యుడు నుంచి ఆరవ రోజు చంద్రుడిలోకి వచ్చేటటువంటి కళ, మహావజ్రేశ్వరి కళను ఈ యంత్రము సింబలైజ్ చేస్తుంది. చూసుకోండి ఆ యంత్రాన్ని, ఆరు కోణాలు ఉంటాయి. నిలువుగా ఉన్నటువంటి ఒక త్రిభుజము శీర్షం పైన ఉంది కదా, ఇంకొక త్రిభుజము కింద నుంది, ఆ రెండు త్రిభుజాల కలయిక. ఆజ్ఞా చక్రం దగ్గర ఆ బొమ్మను ఊహించుకోండి, తర్వాత దాన్ని ఏం చేసుకోవాలో ఆలోచిద్దాం. బుక్ లో కూడా ఉంటుంది, సమర్పణ బుక్ లో ఉంది. సమర్పణ బుక్ లో బ్యాక్ సైడ్ ఉంది. సూర్యుడు చంద్రుడు మధ్య ఉన్నటువంటి కోణాలు అగ్నిగా మారుతాయి. సూర్య చంద్ర అగ్ని, ఇది రహస్యము. సూర్యుడు ఒక చోట, చంద్రుడు ఒక చోట, ఓ రుజు మార్గంలో ఉంటాయి. సూర్యుడు చంద్రుడు రుజు మార్గంలో ఉండి అగ్ని నిక్షిప్తముగా ఉంటే దాన్ని ఋషి అంటాం. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అంటే అమావాస్య స్థితిలో, లయ స్థితిలో అయినా ఉండవచ్చు. ఆపోజిషన్ 180 డిగ్రీల కోణంలో, ఇందాక పాంప్లెట్ లో ఉంది, అది పాంప్లెట్ తీయండి, లాస్ట్ పేజీలో ఉందా కోణాలు, లాస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ పేజీలో తీసారా. యజ్ఞకుండములో రాజేసే అగ్ని లేక వెలిగించే జ్యోతి సూర్యుడు లేక ఆత్మకు ప్రతీక. ఈ సింబాలిజంను ఉపయోగించుకుని ద్వాదశ రాశుల్లో ప్రతిష్ఠితమై ఉన్న అష్టోత్తర శత నక్షత్ర పాదముల ద్వారా, సూర్యుని యొక్క హరికేశ కిరణముల ద్వారా మరియు నవగ్రహముల ద్వారా మానవుడు పొందే శుభాశుభ కర్మల ఫలితమును శుద్ధిపరుచుకునే లేక క్షీణపరుచుకునే విధానమే ఈ యజ్ఞ విద్య. యజ్ఞ విద్య ద్వారా అననుకూలమైన పరిస్థితులను సూర్యుడు చంద్రుడు యొక్క సమ్మిళిత ప్రభావం వల్ల మార్చుకొనవచ్చును. దీని కొరకు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండే అమావాస్య నాడు 180 డిగ్రీలు, 18 అని పడింది, అది 180 ఉండాలి. అంటే అచ్చు తప్పులు లేకుండా పాంప్లెట్ వేస్తే మనకి బాధ వేస్తుంది, అంచేత తప్పులు చేయటం మన సహజ సిద్ధ అధికారం అనిపిస్తుంది. నేను ఇంతవరకు కరెక్ట్ గా ఉండే పాంప్లెట్ చూడలేదు నేను అసలు, అంచేత మరి తప్పులు దిద్దుకోవటం అంటే, కానీ అది ఒక విధంగా లాభం, చదివారో లేదో తెలుస్తుంది, అంటే అన్ని లాభమే, అంతా మన మంచికే. అంచేత 180 డిగ్రీలు దూరముగా ఉండే పూర్ణిమ నాడు 1000 మంది తమ ఉపాసనా బలాన్ని, భావనా బలాన్ని, యజ్ఞ విధానముతో పాటు గురుసత్తా యొక్క అనుగ్రహంతో జోడించటమే ప్రతి అమావాస్య పౌర్ణమికి జరిగే సహస్ర కుండీయ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద మహాకాల యజ్ఞము. ఇంతకీ అర్థమైంది కదా, సూర్యుడు చంద్రుడికి మధ్య కోణము ఏర్పడితే అగ్ని ఉత్పత్తి అవుతుంది, త్రికోణం ఏర్పడుతుంది. సూర్య చంద్ర అగ్ని లోచన ప్రకృతి, దీని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్లే దత్తాత్రేయులు కనుక ఆ దత్తాత్రేయ అవతారంతో పాటు ధ్వని ఎప్పుడూ ఉంటుంది, యజ్ఞ విద్య ఎప్పుడూ జోడించబడి ఉంటుంది. ధ్వని ధ్వని రూపంలోనే ఉండక్కర్లేదు, సత్సాయి బాబా దగ్గర ధ్వని లేదు, కానీ సిద్ధిలో ఉన్నటువంటి ధ్వనినే తను ఉపయోగించి ఉంటున్నాను అని చాలాసార్లు చెప్పాడు శ్రీరామ శర్మ ఆచార్య. అఖండ అగ్ని ప్రతిష్టాపన చేశారు, దాన్ని ధ్వని అనొచ్చు మీరు. శివపార్వతుల వివాహం నాడు జరిపిందినటువంటి అగ్ని ఇప్పటికీ కూడా త్రియుగి నారాయణ అనేటువంటి ఒక స్థానంలో ఉంది. మీరు వెళ్తే హిమాలయాలకి, అసలు ఈ సంవత్సరం హిమాలయాలలో ఎక్కడికి వెళ్దామని నేను అనుకున్నాను నేను, కానీ యాజ్ యూజువల్ హిమాలయాలకి వెళ్ళటం పడలేదు. త్రియుగి నారాయణ మళ్ళా అక్కడ మూడు సూర్య చంద్ర అగ్ని కుండాలు అక్కడ ఉన్నాయి. శివపార్వతుని వివాహం జరిగినప్పుడు రాజేసినటువంటి అగ్ని ఈనాటికి అక్కడ వెలుగుతోంది. చాలా ఈజీ అక్కడ వెళ్తాం, అదేం పెద్ద కష్టమైనటువంటి యాత్రాస్థలం కాదు హిమాలయాలలో. అక్కడ నుంచి గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య అగ్ని స్థితికొచ్చి తన అగ్నికుండంలో స్థాపించారు. అది ధ్వనియే, అఖండ అగ్నియే మనకు తెలియదు అదేంటో, ఆయన ధ్వని పెట్టలేదు అనుకుంటాం. పేర్లు మారితే ఎంత గందరగోళం పడిపోతాం మనం, కానీ అక్కడ కూడా నిరంతరము అఖండాగ్ని ఉంది అని, ఆ అగ్ని ఆరిపోవటం లేదు అని చెప్పుకుంటూనే ఉంటారు హరిద్వార్ లో వాళ్ళు. కానీ దాని ధ్వని అంటే కోపం వస్తుంది వాళ్ళకి. కానీ అదే యజ్ఞకుండమే, ఆ యజ్ఞకుండంలో సన్నిధులు వేస్తూ ఉంటాం, ఆ నిప్పు ఆరదు ఎప్పుడు. ఇందుకు చెప్తున్నాను, సూర్యోపాసన చేస్తున్నవాడు ఖచ్చితంగా అగ్ని ఉపాసన చేయవలసిందే, ఆ అగ్నిని ఉపయోగించుకోవాల్సిందే. అంచేత సిగరెట్లు తాగుతున్న వాళ్ళందరూ చాలా ధైర్యంగా చెప్పండి, మేము కూడా అగ్ని ఉపాసకులనే కనీసము. కానీ మీరు కాస్త డెవలప్ అయ్యి చైన్ స్మోకింగ్ మొదలెట్టాలి. రాత్రి పొగలు అలా సిగరెట్ వెలుగుతూ ఉంటే మీరు అఖండ అగ్ని, అదే మీ ఇష్టం అది, కానీ ఆ యాంగిల్ అలా ఆలోచించుకోవచ్చు అది. అందుచేత ఈ అగ్ని యొక్క ఉపయోగాన్ని సిద్ధిసాయి సత్యసాయి శ్రీరామ శర్మ ఆచార్య లారీ మహర్షి యొక్క గురువు, మీకు గుర్తుందా? లారీ మహర్షి యొక్క గురువుని లారీ మహర్షి మొట్టమొదటిసారి కనుక్కున్నప్పుడు ఏముంటుంది, అక్కడ ఒక పులిచర్మ పరిచయం ఉంటుంది. ఆ పులిచర్మ ముందు ధ్వని ఉంది. ఏంటా ధ్వని అంటే, మహానుభావ నీదే మర్చిపోయావు అన్నాడు. నువ్వు వెలిగించుకున్నటువంటి ధ్వనియే లారీ మహర్షి. అంచేత ధ్వని లేకుండా, అగ్ని లేకుండా యోగ సాధనే ఉండదు. కానీ మన భ్రమ ఎంత గందరగోళంలో పడతాము, ఇంకో మహాగందరగోళంలో పడేసేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యుల వారి శ్లోకాలు, ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి ధ్యాన శ్లోకాలు అవి పఠిస్తోన్న మహానుభావులు మీరు, కానీ మీ అంత పరమ మూర్ఖుల్ని మేము చూడలేదు అని నన్ను అడిగారు. ఇందుకట నాకు అనుమానం వేసింది. అడుగుతున్న వాళ్ళు శంకరాచార్యుల వారి గురించి క్షుణ్ణంగా తెలిసి అడిగారు కదా, శంకరాచార్యుల వారి శ్లోకాలన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు, ఆయన గురు పరంపర మీ దగ్గర లేదేమి, నాకు చాలా అనుమానం వేసింది. ఇప్పుడు శంకరాచార్యుల వారి గురుపర వాళ్ళకి తెలుసా నాకు తెలుసా అని. శంకరాచార్యుల వారి గురు పరంపర మనం ఉపయోగించుకోవటం లేదు, చాలా అవమానం చేసేసాం శంకరాచార్యుల వారికి. శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర లేదే ఇక్కడ, అందరి గురువులు శంకరులే, జగద్గురువులే అని కదా చెప్తున్నాం. ఉన్నది ఒకటే గురువు అని మనం చెప్తున్నా ఎందుకు దొరకెక్కదు? నాకు నచ్చినటువంటి వంటకాలు నేను తింటున్నా, నీకు నచ్చినటువంటి వంటకం నువ్వు తిను. ఆ గురువు ఏం చెప్పాడో, ఈ గురువు ఏం చెప్పాడో, ఈ శంకరాచార్యుల వారి పరంపరలో ఆదిశంకరాచార్యుల వారి తర్వాత నేను గౌరవించేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, చంద్రశేఖర స్వామి వారు. మిగతా వాళ్ళందరూ కూడా భారత జాతికి నష్టం చేకూర్చిన వాళ్లే తప్ప ఏమీ లాభం చేకూర్చలేదు. నాకేమీ అభ్యంతరం లేదు, రామకృష్ణ అలా చెప్పాడని చెప్పండి వాళ్ళకి వెళ్ళి, నేను ఆ పరంపరను ఒప్పుకోను. మీ వాళ్లే కనుక ఏమాత్రమే ప్రయత్నం చేసి ఉన్నా ఈనాడు మనకి వ్యధ ఉండేది కాదు, ఈ సమస్య ఉండేది కాదు. పీఠాధిపతులని చెప్పుకుంటూ భారతీయ సంస్కృతికి వాళ్ళు ఏమి చేశారు అనేటటువంటి ప్రశ్నకి, ఏమో ఏం చేశారో నాకేం తెలియదు, వాళ్ళు చేయలేదనే నా ఉద్దేశం. ఆ పరంపర నాకు అనవసరం స్పష్టంగా. ఇంచేత పూరి శంకరాచార్య పీఠాన్ని అధివశించినటువంటి ఒక వ్యక్తి వదులుకున్నాడు దాన్ని. వదులుకుని యోగి రామ హిమాలయాలలో ఉన్నటువంటి అనేక గురువులతో పరిచయం ఏర్పరచుకుని ఈ శంకరాచార్య పీఠం నాకు వద్దు నన్ననే ఆయన శరీరం వదిలేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకం చూడండి, హిమాలయాలలో గురువుల సన్నిధి, మాస్టర్స్ ఇన్ ద హిమాలయాస్ అని ఆయన బుక్ రాశారు. పూరి శంకరాచార్యులు వారు ఆయన వదులుకున్నాడు. ఆయన చంద్రశేఖర సరస్వతి సాగర్ తర్వాత వచ్చినటువంటి గురు జగద్గురు ఎవరు ఆయన పేరు, ఆయన మన గురువు గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పీఠాన్ని వదిలేసి పారిపోయాడు. 3 రోజులు పేపర్లో కూడా పడి ఉంటుంది, చాలా హంగామా జరిగింది. ఇందుకు వదిలి పారిపోయాడు ఆయన. ఆ పీఠాల్లో ఉన్నటువంటిది అది, ఒక 2 పీఠాల గురించి నాకు తెలుసు. మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆస్తుల కోసం వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నటువంటి గురువుల పరంపర మనకి వద్దు, అంతకంటే ఎక్కువ తిడితే బాగుండదు వాళ్ళని, వదిలేద్దామని. అంచేత ఆదిశంకరాచార్యుల వారి తర్వాత ఆ గురు పరంపరలో నిజంగా నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము భక్తి ఉన్నటువంటి శంకరాచార్య గురువులలో, నిన్న చెప్పాను కదా నాకు మీకు వేదాల గురించి ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ఆయన దిగి వచ్చి నాకు ఆ కరపత్రాన్ని అందించాడు. చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాను, ఈ క్యాంప్ లో ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియదు. ఆ క్షణం వరకు గురువులు అలా ఆదుకుంటారు. అలాంటి గురువుని ఏం చేస్తాం, దయానిధే అని పిలుస్తాం వాళ్ళని. దత్తాత్రేయ దయానిధి శ్లోకం అక్కడ లింక్ వచ్చింది. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే. మీ ప్రశ్న జవాబు వచ్చిందిగా రాలేదు, అదే ఎవరిదైనా. అంచేత నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి స్మృతి దేహి. గుర్తుంచుకుందాం, మళ్ళా మనం మర్చిపోతాం. ఈ సూర్యుడు చంద్రుడు అగ్నే తప్ప ఇంకా ఏమీ లేదు. ఈ మొత్తం ప్రపంచం అంతటికి కారణం ఈ 3. ఈ 3 కాని స్థితికి వెళ్ళాలి, అత్రి స్థితికి వెళ్ళాలి. అది దత్తాత్రేయుడు అంటే ఈ 3 కానటువంటి స్థితికి ఎదగాలి. అంచేత దత్తాత్రేయుడు ఒక వ్యక్తి కాదు, ఈ రూపం కాదు. 3 తలకాలైనటువంటి పిల్ల పుడితే మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. అంచేత 3 తలకాలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఉండడు, కానీ ఆ 3 రకాల ముఖాలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఉంటాడు. బహుముఖి ప్రజ్ఞాశీలి అని చెప్పుకుంటాం కదా, ఇప్పుడు కూడా చాలా ఫీల్డ్స్ లో వాడికి ఎక్స్పర్టైజ్ వస్తే బహుముఖి అంటే వాడికి చాలా తలకాయలు ఉన్నాయని అర్థం. అత్రి ఈ సృష్టి స్థితి లయాలను దాటినటువంటి దత్తాత్రేయుడు యొక్క స్మృతి నాకు ఉండాలి, గుర్తు నాకు ఉండాలి. ఐ షుడ్ రిమెంబర్ ఇట్. మర్చిపోతూ ఉంటాం, ఇక్కడే కూర్చున్నాం, ఆ దత్తాత్రేయుడు యొక్క సూర్యకిరణాలలోనే మనం ఉన్నామని చెప్పాను కదా. నిన్న చెప్పాను దత్తాత్రేయుడు అంటే సూర్యుడే అని. సృష్టి స్థితి లయ కారణానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సూర్యుడు యొక్క కిరణాలే మనలో ఉన్నాయి. ఆ సూర్యుడు యొక్క కిరణాలే పంజీకృతమైనటువంటి రూపం మనం, సొలిడిఫైడ్ ఘన ప్రజ్ఞాన ఘన స్థితిలో మనం. ఆ ప్రజ్ఞ సూర్యుడు యొక్క కిరణాల ప్రజ్ఞ ఘనస్థితి పొందినటువంటి స్థితి స్మృతి. మాం రక్ష, స్మృతి ఉంటే సరిపోదు. నాకు తెలియదు నువ్వు ఎలా రక్షిస్తావో, నన్ను రక్షించు మహాప్రభు. రక్షించావు, బాగానే ఉంది, హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. హాయిగా సుఖంగా ఉంటే ఓ ప్రమాదం ఉంది, నీ మీద భక్తి తగ్గుతుంది. భక్తి కూడా తగ్గనివ్వకు. భక్తితే దేహమే దృఢం. భగవంతుడు తన మీద భక్తి పెంచేటట్టు తను చేసుకోకపోతే మనం భక్తులం కాజానం. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మనం ఏదో భక్తులం అనుకుంటాం, కానీ ఒక చిన్న తలనొప్పి వస్తే మొత్తం భక్తి ఎగిరిపోతుంది. ఒక చిన్న పంటి నొప్పి వస్తే మొత్తం భక్తి ఎగిరిపోతుంది. మీకు తలనొప్పిగా ఉంటే ఈ దత్తాత్రేయ ప్రదర్శన చేయమంటే ఎంత హాయిగా ఉంటుందో కాస్త ఊహించుకోండి. మీరు చేయలేం మనం. మీకు అవకాశం దొరకాలి కానీ చిత్రపాడేస్తారు అప్పుడు దత్తాత్రేయ ప్రదర్శన చేయమంటే. చేత ఆ భక్తి కూడా ఆయనే ఇవ్వాలి, ఆ ఆరోగ్యం కూడా ఆయనే ఇవ్వాలి మనకి. ఇది మనం కోరుకునేది. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహిమే దృఢాం. దత్త ప్రదక్షిణకి రెడీ అవ్వండి, తర్వాత సాయంత్రం చర్చించుకుందాం. అంటే ఇవాళ నేను చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయి కదా. ఏం చెప్పాను ఇవాళ మీకు, సూర్యుడు చంద్రుడు అగ్ని, సూర్యుడు చంద్రుడికి మధ్య ఏర్పడేటటువంటి తిథినే చేతనత్వము అంటాం. ఆ చేతనత్వమే అగ్నిగా రూపొందుతూ ఉంటుంది. ఈ అగ్ని జ్వాలలే వేరువేరు రూపాలు. పైనటువంటి త్రికోణము, కింద ఉన్నటువంటి త్రికోణము కలిసి షష్ఠి అనేటటువంటి తిథి ఏర్పడుతుంది. ఈ షష్ఠి అనేటటువంటి తిథినే షట్చక్ర ఉపాసన అని కూడా అంటూ ఉంటాం, షణ్ముఖుడు అని కూడా అంటూ ఉంటాం, కార్తికేయ స్వామి అని కూడా అంటూ ఉంటాం. శివ పార్వతుల వల్ల, శివశక్తుల వల్ల ఏర్పడినటువంటి పుత్రుడు శివుడు. పార్వతి పైన ఉన్నటువంటి ముఖం ఉన్నటువంటి త్రిభుజాన్ని శివుడు అని పిలుస్తూ ఉంటాం యోగ విద్యలో. అధోముఖంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని పార్వతి శక్తి అని పిలుస్తూ ఉంటాం. ఈ రెండింటి కలయిక వల్ల షణ్ముఖుడు ఏర్పడుతూ ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి పుడుతూ ఉంటాడు. ఇది నేను మీకు చెప్పినటువంటి విషయాలు. ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకుని కాస్త మంచినీళ్ళు అది తాగి మాట్లాడుకోవటం మాత్రం మాట్లాడుకోకండి. ఆ గురువు యొక్క అనుకంప, ఆ సూర్యకిరణాలు మీ చుట్టూ ఎలా ఆవరించుకుంటున్నాయో గమనించుకుంటూ 5 నిమిషాలు బ్రేక్. మంచినీళ్ళ తాగదించుకున్నాడు, తాగి వచ్చేయండి.